శ్రీమద్ భాగవతము చతుర్థ స్కంధము ప్రత్యక్షమైనటువంటి శ్రీ మహావిష్ణువును ఉద్దేశించి భక్తుడైనటువంటి బాలుడైనటువంటి ధ్రువుడు దైవమిచ్చినటువంటి జ్ఞానముతో దైవమునే ప్రస్తుతి చేస్తూ ఉన్నాడు. చిట్ట చివరిగా ఒక మాట ప్రస్తుతిలో కింద తరగతిలో మనం చదువుకున్నటువంటిది, నిన్ను భజింపదగిన నిజమైన మార్గమున నియమము చెందిన వారై నీ మూర్తిపై భక్తి యోగము గలవారు సాంగత్యము చేయదగిన వారు. ఇది భాగవత సిద్ధాంతము. భగవంతుని ఒక చతుర్భావుతో కూడినటువంటి బాహులతో కూడిన మూర్తిగాను లేక దివ్య మంగళమైనటువంటి స్వరూపమైనటువంటి మూర్తిగాను ధ్యానం చేస్తున్నటువంటి వారు వారి యందు నియమము, దీక్ష, భక్తి, శ్రద్ధ, విశ్వాసము, వినయము ఇలాంటివి చాలా అధికంగా ఉంటాయి. ఇలా కాక పరబ్రహ్మమును ధ్యానం చేసేటువంటి వారు కొంత జ్ఞానం ఏదో తమకు అబ్బినటువంటి ఒక భావనలో పడి కొంత అశ్రద్ధ, కొంత అహంకారము, ఏ దీక్ష వహించకపోవటము, ఏ శ్రద్ధ లేకపోవటం ఇలా భగవంతునికి మనకు తెలుస్తుందనేటువంటి ఒక మిడిమిడి జ్ఞానంతో భక్తి శ్రద్ధలు లేక వినయము లేక అహంకరించి ఉంటారు. మరికొందరు కోరికల కోసం భగవంతుని ప్రార్థన చేస్తూ ఉంటారు. వీరిరువురు కాక మూడవ తరగతిగా ఉన్నటువంటి వారు భగవంతుని ఎందుకు కేవలము ప్రేమతో అతన్ని ఆరాధన చేస్తూ, కేవలము అతని ఆరాధనయే వారికి పరమానందం కలిగిస్తూ ఉన్నట్టుగా సమస్తము వారికే సమర్పణ చేసి ఏ కోరికలు లేక జీవించేటువంటి వారు ఉంటారు. ఇట్లా మూడు రకాల వారిని చెప్తారు. ఈ మూడు మార్గములలో నిన్ను భజింపదగిన నిజమైన మార్గమున నియమము చెందిన వారే నీ మూర్తిపై భక్తి యోగము గలవారు సాంగత్యము చేయదగిన వారు అన్నారు. అందుకని జ్ఞానులతో తిరగటం కన్నా భక్తులతో కలిసి తిరగటం మంచిది. జ్ఞానులతో కలిసి తిరిగితే ఆ జ్ఞానం నుంచి మనకి అందేటువంటి భక్తి శ్రద్ధలు, వినయము, నిరహంకారం ఇలాంటివి దొరకడం సులభం కాదు. అందుచేత భాగవతం ఏం చెప్తుంటే నిత్యము భగవంతుని ఆరాధన చేసుకోవటం, అంతర్ముఖంగా గాని బహిర్ముఖంగా గాని భగవంతుని ఆరాధన చేసుకోవటం అనేటువంటిది చేసేటువంటి వారు లోపల బయట భగవంతుని యొక్క దర్శనం చేస్తునేటువంటి వారు వారి యందు నిరహంకారం అనేటువంటిది ఏర్పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుచేతనంటే బయట కనిపిస్తుందంతా కూడా భగవంతుని యొక్క రూపమనే భావన చేత ఎవరిని చూసి నిమ్న భావం కలిగి ఉండరు, ఎవరిని చూసి గొప్ప భావం కలిగి ఉండరు, సమదర్శనం కలిగి ఉంటారు, సమభావం కలిగి ఉంటారు. అందుచేత అలా ఉండేవారితో స్నేహం చేయడం మంచిది. వారు వినయశీలురై ఉంటారు. వారు ఎప్పుడూ భక్తుని భగవంతుని ఆరాధన చేసుకుంటూ ఆ తన్మయత్వంలో ఉంటారు. అలాంటి వారితో కూడి ఉన్నాం అనుకోండి, మనలో ఉండేటువంటి కల్మషము క్రమంగా హరింపబడదు. ఎందుకంటే వారి దర్శనం మాత్రమే మనలో ఉండేటువంటి కొన్ని అవగుణాలు నశిస్తాయి. అందుకనే భగవద్భక్తులను కోరి దర్శించమని చెప్తారు. ఎవరైతే భగవద్ భావనలో భక్తి తత్పరతతో భగవంతుని ప్రేమిస్తూ ఆరాధన చేస్తూ ఉంటారో, భగవంతుని ప్రేమించడం, భగవంతుని ఎందు మనకుండే కోరికల చేత భయపడుతూ ఆరాధన చేయటం, ఈ మొదటిదాన్ని భగవంతుని నమ్మ కోరికలతో ఆరాధన చేసేవాడిని భగవంతుని నమ్మినవాడు అంటారు. భగవంతుని నమ్మటం వేరు, భగవంతుని నచ్చటం వేరు అనేటువంటిది ఒకటి ఉన్నది. భగవంతుని నచ్చినటువంటి వాడు ఏ కోరిక లేకుండా కేవలము ఆరాధనే ఆనందంగా ఉండటం చేత అలా ఆరాధన చేసుకుంటూ ఉంటాడు. ఈ ఆరాధన చేస్తే నాకేమొస్తుంది, నా కష్టాలు తీరుతాయా, నా నష్టాలు తీరుతాయా అని కాక ఆరాధన చేయటమే ఆనందదాయకంగా ఉంటుంది. చేసిన ఆరాధన కూడా భగవంతునికే సమర్పణ చేసుకుని చేసుకుంటూ ఉంటారు. అందుకని అలాంటి వారితో సాంగత్యం చేయటం మంచిదని చెప్తున్నాడు ధ్రువుడు. వారి సాంగత్యము దుస్తరమైన సంసార బాధలను అప్రయత్నముగా దాటిస్తుంది. అలాంటి భక్తులతో సాంగత్యం చేస్తే మనకుండేటువంటి సంసార బాధలని కూడా క్రమంగా మనకి అంటని ఒక స్థితి వస్తుంది. అంటే లోపల మన హృదయాన్ని అంటే అది బాధ పెట్టకుండా అవి ఉంటాయి, కానీ మన బాధ పెట్ట అలా భగవద్భక్తుల జీవితాలు తీసుకుంటే వారందరి జీవితాల్లోనూ అపారమైన కష్ట నష్టాలు ఉంటాయి. ఈ కష్ట నష్టాలనేవి కూడా వారు ఎలా భరించేట అంటే వారి కష్ట నష్టము ఎందు భావన లేకుండా భగవంతుని ఎందు భావన కలిగి ఉండటం చేత బాహ్యంగా ఉండేటువంటి కష్ట నష్టంలో వారిని స్పృశించలేదు, వారి వరకు రాలేదు. అంచేత ఆరాధన బాగా జరుగుతున్నప్పుడు అలా ఏదో కొండ మీద పడిపోతున్నట్టుగా వచ్చినప్పటికీ కూడా మనకు దగ్గరకు వచ్చేసరికి అది ఒక దూది పింజ వలె, ఒక చెదిరిపోయిన మేఘం వలె వెళ్ళిపోతుంది. అది దానిలో ఉండేటువంటి గొప్పతనం. అలా ఉంటాయి భక్తుల కథలు. ఎందుచేతంటే వారి దృష్టి సమస్య మీద ఉండదు, దృష్టి భగవంతుని ఎందుంటుంది, సమస్య ఎందు ఉండదు. అందుకని ఏమవుతుందంటే సమస్య ఇతనికి దృష్టి లేదు కాబట్టి ఆ సమస్యను తీర్చవలసిన బాధ్యత భగవంతుడు స్వీకరిస్తాడు. అందుచేనే భగవద్భక్తులకి మామూలుగా ఏం జరుగుతుందంటే తాముగా తాము నివర్తించుకోలేని చాలా అపాయములు అన్ని కూడా పరిష్కరించుకోలేని అపాయములు అన్నిటి కూడా భగవంతుడే పరిష్కరించి పెట్టాడు. అలాంటి వారికి అసలు చదువుకుంటూ ఉండాలి. అందుకే చెప్పాను పాండురంగ భక్త విజయం అనేటువంటి పుస్తకం చదువుకోండి, లేదా భక్తుల కథ చదువుకోండి. నేను ఇక్కడ సంగీత జనకులం కార్యక్రమం చదివితే వాళ్ళ పిల్లలు బాగా పాడిన పిల్లలందరికీ కూడా మన భక్తుల కథ అనేటువంటి పుస్తకాలు ఇచ్చారు. అంత ఆనందం వేస్తుంది. ఏం చేద్దంటే భక్తుల కథ చదువుకుంటే మనం బాగుపడతాం తప్ప మరి ఇతర కథలు జ్ఞానం గురించినవి, ఖగోళం గురించినవి తెలుసుకోవచ్చు. కానీ ఎప్పుడు కూడా సాంగత్యం ఎవరితో ఉండాలంటే భక్తులతో ఉండాలి. భక్తుల సాంగత్యంలోనే మనకి అహంకారం అనేటువంటిది సన్నగిలుతుంది. నిరహంకారాలు అవటం చేత భగవద్భక్తి అభ్యే అవకాశం పెరుగుతూ ఉంటుంది. అందుచేత వారి సన్నిధిలో నీ సరస కథామృత రసమును గ్రోలి మత్తుడనై తరించదను అని. ఏం కోరుకున్నాడంటే ధ్రువుడు తండ్రి తొడ మీద కూర్చోవాలని గాని, తమ్ముడు కన్నా తనకి ఎక్కువ అధికారం ఉండాలని గాని ఆ కోరిక కోరుకోలేదు. ఏం కోరిక కోరారంటే భగవద్భక్తుల యొక్క సన్నిధిలో సరస కథామృత రసమును రోలి మత్తుడనై ధరించదను. మత్తుడు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఇతర విషయంలో ఆసక్తి తగ్గిపోతుంది. దాని ఎందు మత్తత, దీని ఎందు అప్రమత్త. మనం భగవంతుని ఆరాధన చేసినప్పటికీ సమస్యల గురించి ఆలోచిస్తాం. ఒక సమస్య మనకు ఉందనుకోండి, మనం ఒక విష్ణు సహస్రనామం చదువుకుంటున్నాం అనుకోండి, ఆ అరగంటలో మనకు ఆ సమస్య గుర్తు రాకుండా ఉంటే చాలా గొప్ప విషయం. అసలు సమస్య ఎదురుగా పెట్టుకునే మనం దానికోసమే ఒక 1000 దీపం పెట్టి 100 దీపం పెట్టి అది వెలిగిస్తుండే పోయి సతాయం చేసుకుంటాం. ఇది ఎప్పుడు చేసి పెడతాం, ఇది ఎప్పుడు చేసి పెడతాం, ఇది ఎప్పుడు చేసి పెడతాం, ఈ కష్టం ఎప్పుడు తీరుస్తాం, ఈ కష్టం ఎప్పుడు తీరుస్తాం అంటూ మనం ప్రతి నామానికి అడగే భావం చేస్తుంటాం కదా. అలాంటి భక్తులతో నాకు సంబంధం లేదు పెట్టబోకంటాడు ధ్రువుడు. ఎందుచేతంటే వాళ్ళు ఇవాడు ఒక కష్టం తీరుతుంది, మళ్ళీ ఇంకో కష్టం రాదు. ఈ శరీరంలో ఉన్నంతకాలం ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి. ఈ శరీరంలో ఉన్నంతకాలం ఏదో ఒక సమస్య రాకదా మానదు. అలాంటి సమయంలో మనం ఒక సమస్య తీరింది, మరొక సమస్య, మళ్ళీ ఆ సమస్యకు పూజలు, ఆ సమస్యకి ముడుపు కట్టడాలు, ఆ సమస్యకి మళ్ళీ కొండెక్కుతానని చెప్పడం, ఆ సమస్యకి పునరుద్ధరణ పెడతానని చెప్పడం, మళ్ళీ ఆ సమస్య భగవద్ ఆరాధన చేయడం వల్ల అది తీరింది అనుకో, మళ్ళీ సమస్య. అట్లా జీవితంలో కాలం రూపంలో మనం చేసినటువంటి కర్మ వశాత్తు ఎప్పుడు ఏదోటి మనకు అసంతృప్తి కలిగించేది వస్తూనే ఉంటుంది. ఇది ఒక సత్యం తెలుసుకోవాలి. పరమ ధర్మాత్మైనటువంటి యుధిష్ఠుడు లాంటి వారికి కూడా అలా పుట్టిన దగ్గర నుంచి వెళ్ళిపోయేంత వరకు అన్ని కష్టాలు. సరే రామ కథ మొదటి నుంచి మొదలు పెట్టిన దగ్గర నుంచి కళ్ళమండిలో వచ్చే కథ ఇది. రాముని యొక్క జీవితాన్ని మనం పరిశీలించి చూసుకుంటే మానవుడిగా ఆయన భూమి మీద చెల్లించినటువంటి వాడు. మరి ఆయన జీవితంలో అడుగుడుగున అన్ని కష్టాలు. అందుకని రామాయణమైనా భారతమైనా కృష్ణ కథ తీసుకున్నా కూడా కృష్ణుడు కష్టాలు అన్ని కష్టాలు పుట్టినప్పటి నుంచి కష్టాలు, కానీ ఆయన ఏది కష్టంగా భావించాడు అది వేరే కదా. అందుకనే అసలు ఏది కష్టం కాదన్నట్టుగా లీలాప్రాయంగా సమస్తము నిర్వర్తించినటువంటి వాడు కదా మాకు చెప్పవయ్యా అని కోరారు. ఈ భాగవతం కోరడం అందుకు కోరారు కదా. ఎందుకనంటే కృష్ణ కథల్లో ఉండేటువంటి మాధుర్యము, లీల, రసము, అమృతత్వము ఇవన్నీ ఇతర కథల్లో లేవని తెలిసి వైశంపాయనది మునులు సూతుణ్ణి మాకు కృష్ణ కథ చెప్పమంటే ఇదంతా చెప్పుకుంటూ వస్తారు. ఇదంతా కృష్ణ కథే. ఏం చేద్దా, ఎవరైతే త్రిమూర్తులుగా వ్యాప్తి చెంది ఉన్నాడో, త్రిశక్తులుగా వ్యాప్తి చెంది ఉన్నాడో, సర్వదేవాత్మక సర్వగ్రహ రూపి అని చెప్పి చదువుకుంటాం కదా. ఏవం శ్రీ కృష్ణదేవస్య నామస్తోత్రం చెప్పండి. సర్వదేవతామూర్తి, సర్వగ్రహమూర్తి, మీరు ఏం చెప్పినా అవన్నీ కృష్ణుడిలో ఉన్నాయని చెప్తారు కృష్ణ కథ. అందుకని ఆ కథను వివరంగా చెప్పుకుంటూ వస్తున్నారు. చెప్పుకుంటే వస్తుంటే తెలిసిన భక్తులు ఏం చేస్తారంటే భక్తిలో పండినటువంటి వాడు ఇంక కోరడండి. ఎందుకు కోరడంటే ఇంక నా సంగతి దేవుడు చూసుకుంటాడు, నేను దేవుని ఆరాధన చేసుకుంటాను, నాకు ఏ కష్టం వచ్చినా ఈ రోజు నుంచి వాడు నా పని నేను చేసుకుంటా. నా పని అంటే దైవారాధన, దైవ స్మరణే, దైవాన్ని స్మరిస్తూ కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ ఉంటుంది. నీ పని కూడా దైవమే చేసుకుంటాడు. అందులో గొప్ప విషయం, నీవు స్మరణయందుంటే స్మరణయందుని నీ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంటే చాలా పెద్ద పని చిన్న పనిగా అయిపోతుంది. లేదంటే చాలా చిన్న పనులు కూడా పెద్ద పనులుగా అడ్డుపడిపోతుంది. అందుచేత ఎందుకు ఈ భగవద్భక్తులకు ఈ సౌలభ్యం ఏర్పడిందంటే నేను ఆయనకి చెందిన వాడిని, నన్ను ఏం చేసుకుంటాడు ఆయన ఇష్టం, అది పరిపూర్ణ విశ్వాసం, అది సమర్పణం. అందుకనే పాలం ముంచినా నీట ముంచినా అని పాడాడు కదా. పాలం ముంచినను నీట ముంచినను అని పాడుకోలే. నువ్వు ఎందులో ముంచుతావో, నువ్వు ఎందులో ముంచినా నాకు సంతోషమే, నన్ను నీతో నేను నీతోనే ఉంటా అనేటువంటి భావన ఉండటానికి ఏం జరగాలంటే అలాంటి భావన ఉండే వాళ్లతో ఉన్నాం అనుకో. సతతము భగవంతుడి యొక్క చింతన యందు ఉండేటువంటి వారితో మనం కూడి ఉన్నాం అనుకోండి, మన యందు భగవద్భక్తి అంటుకట్టినట్టుగా మురుస్తుంది. అంటుకట్టినట్టుగా మీకు గుర్తుంటే మనం భాగవతం మొదటి ప్రథమ స్కంధంలోనే మొట్టమొదటిగా మనం చెప్పుకున్నటువంటి ఉపాఖ్యానం నారద మహర్షి యొక్క పూర్వజన్మ వృత్తాంతం. అందులో అక్కడికి వచ్చినటువంటి జాతర మాస్టర్ దీక్ష నిర్వర్తించేటువంటి ఆ మహాత్ములు నారదులు అనేటువంటి బాలుడికి ఏం చెప్తారంటే, మేము చెప్పినటువంటి ఈ సాధన మేము ఉన్నప్పుడు మాతో ఉండి చేసుకో, మాకు సేవ చేసుకుంటుంది, మేము ఉన్నప్పుడే నిర్వర్తించుకో అని చెప్పారు. వారున్న 4 నెలలలో వారు లేచి దగ్గర నుంచి పడుకునేంత వరకు ఏ సమయంలోనూ భగవంత్ మళ్ళా లేకలేదు. అలాంటి వారి సాంగత్యం లభించడం చేత నారద మహర్షికి కన్నులు మూసుకున్నా కన్నులు తెరిచినా పనులు చేస్తున్నా ఏం చేస్తున్నా సరే భగవత్ స్పర్శ భగవత్ స్మరణ అనేటువంటిది ఏర్పడటం వల్ల క్రమంగా భగవంతుడి యొక్క అస్తిత్వము నిరంతరం అయిపోయింది. అలా ఎందుకైంది? వారి యొక్క సాంగత్యం వల్ల అయింది. అలాగే ఇక్కడ ధ్రువుడైన కోరుతున్నారంటే నారద ఉపదేశం పొందినవాడు కాబట్టి నాకు ఒకటే ఒక కోరిక, నేను మళ్ళీ ఇప్పుడు దర్శనమైంది నువ్వు అనుగ్రహించావు, అటు పైన నేనేం చేయాలనే పరిస్థితి ఒకటి దేహం ఉన్నందుకు ఏం చేయాలంటే భగవద్భక్తులతో పాటు నేను ఎప్పుడూ ఉండేట్టుగా మధురకు శ్రీకృష్ణుడు మొట్టమొదటిసారిగా రేపటి నుంచి వచ్చినప్పుడు ఒక పూల ముక్కునేటువంటి వాడి దగ్గరికి వెళ్తే ఆ పూల ముక్కునేటువంటి వాడు కృష్ణుని చూసి తన్మయత్వం చెంది మొత్తం పువ్వులన్నీ దండగట్టేసరికి వేశాడు. వేసేస్తే ఆశ్చర్యపోయాడు శ్రీకృష్ణుడు. ఆశ్చర్యపోయి అడుగుతాడు, నీకేం కావాలని అయితే ఆ పద్యం మనం చదువుకుంటూ ఉంటాం. నీ పాద కమల సేవం, నీ పాదార్చకుల తోడి నెయ్యము, మీతో స్నేహితం అంటే పవర్ మాంగర్స్, మనీ మాంగర్స్, పాలిటిక్స్ మాంగర్స్ చాలా మంది ఉంటారు కదా వాళ్ళతో. ప్రపంచంతో వాళ్ళ గొడవలో ఉంటుంది. నేను నీ సాంగత్యం ఉండగా గాడ్ మాంగర్స్ ఎప్పుడు అంటే మనం వెళ్ళామనుకోండి, వాళ్ళు భగవంతుని గురించే మాట్లాడతారు, ఇంకో విషయాలు మాట్లాడు కదా. ఒక రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళారనుకోండి, వచ్చిన వాళ్ళు ఏం మాట్లాడినా ఆయన భగవతత్వం అమ్మ గురించే మాట్లాడు, ఇది భక్తి. అలాగే సాయిబాబా దగ్గరికి వెళ్ళారు, ఓ రమణ మహర్షి దగ్గరికి వెళ్ళారనుకోండి, మరి ఏం మాట్లాడతారు, వారి భాషలో ఎంతసేపు భగవతత్వం గురించి ప్రకటించడమే ఉంటుంది, ఇంకో దాంట్లో వాళ్ళు ఉండరు. అలాంటి వాళ్లతో మనం ఉంటే ఏం జరుగుతుందంటే మన మనసు కూడా క్రమంగా ఇందాక చెప్పిన ఉదాహరణలాగా అంటు కట్టుకున్నటువంటి మొక్క అదే పండును పట్టుకొచ్చినట్టుగా నువ్వు నీ ఎందు ఆ భక్తి అనేటువంటి ఫలము పుష్పములు విచ్చించి ఫలములుగా మారతాయి. అది కారణంగా ధ్రువుడు ఈ మాట చెప్పాడు. నేను ఆ విధంగా వారి సన్నిధిలో నీ సరత కథామృత రథమును క్రోలి మత్తుడనై తరించగలను. అంటే ఇలా మత్తు అవటం మంచిది, ఈ మిగతా మత్తు మంచిది, ఇతరములైన మత్తు మన బాగా అంతకంతకి హింసించి నశింపజేస్తూ ఉంటుంది. ఈ మత్తు అంతకంతకి మనకి వృద్ధి కలిగించి మన అమృతత్వంలోకి తీసుకుంది. అందుకే నారదుడు ఆ విధంగా కోరటం జరిగింది. మత్తుడనగా వడలు మరిచి ప్రవర్తించువాడు, పరమ భాగవత మూర్తులను భగవంతుని మూర్తులుగా భజించడం వలన సంసార బంధముల దేవర పాటు కలుగును. ఇది మత్తత. సంసార బంధము నువ్వు ఇట్లు దాటవలనే గాని కోరి దాటుట సాధ్యము కాని పని. కోరి దాటుట అంటే నేను దీన్ని దాటుతాను, నేను దీన్ని దాటాలి, నాకు మోక్షం కావాలి, నాకు మోక్షం కావాలి, నా మోక్షం కావాలనేటువంటి మోక్ష చింతన ఉందనుకోండి దైవ చింతన లేదు కదా. దైవంలోకి ఇతరమైనటువంటి విషయం నువ్వు చింతిస్తున్నప్పుడు అది నీకు సాధ్యపడేటువంటి విషయం కాదు. దైవాన్ని నువ్వు స్మరణ చేస్తుంటే సమస్తము నీకు సిద్ధిస్తాయి. అందుచేత నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి అనేది పక్కన పెట్టేగలిగినటువంటి వాడు వాడు నిజమైనటువంటి ధీరుడు అన్నాడు. ఎవరు ధీరుడు? భాగవతం ఎవరు ఎక్కువ ఆలాపన చేస్తూ ఉంటారంటే ఆ పద్యం మనకి బాగా పరిచయం అయింది మాస్టర్ గారి కారణంగా. ధీరులు, నిరపేక్షులు, ఆత్మారాములైన మునులు నిష్కారణము హరిభజన చేయుదురు, నారాయణుడు అట్టివాడు నవీకరిస్తాడు. ఇతనికి ఇంకేం లేదు, నాకు అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అన్నాడు కదా గజేంద్రుడు. యొక్క పద్యాలు చదువుకుంటున్నాం. నీవే తప్ప ఇతరం వెరుగా మన్నింబందగుం దీను. ఇలాంటి భావాలు బాగా మనలో నాటుకోవాలి. అలా నాటుకోకపోతే సమస్య లాగేస్తుంది మనం. సమస్య మనసును లాగేసుకుంటే ఏం జరుగుతుందంటే స్మరణ తగ్గిపోతుంది, సమస్య కూర్చిన స్మరణ పెరుగుతుంది. సమస్య కూర్చిన స్మరణ పెరగడం వల్ల మనసు వ్యాకుల చిత్తమైపోతుంది, కృంగిపోవటం, నశించిపోవటం, కృషించిపోవటం, జబ్బుపడిపోవటం ఇలాంటివన్నీ వచ్చేస్తాయి. అందువల్ల ఉపాయం భాగవతం చెప్పేది ఏంటంటే అన్నిటికీ దైవస్మరణే ఉపాయం. ఇప్పుడు అనారోగ్యం ఉందండి, దాని గురించి ఆలోచించుకుంటూ కూర్చున్నారు, ఉపాయం ఉంటుంది. అంతేకాదు అందరికన్నా ఇంకో పెద్ద విషయం ఏంటంటే వయసు వస్తున్న కొద్దీ ముందుకు వెళ్తున్నాం కదా, మధ్య మధ్యలో మనం ఇంకా పోతాం కదా అని గుర్తొస్తాం కదా. రిటైర్డ్ కమ్యూనిటీ ఇక్కడ ఎక్కువ చేరారు కాబట్టి ఆ మాట చెప్తూ ఉంటాం మధ్య మధ్యలో కదా. మనం పోతాం కదా అనే భావన వస్తే పోటమేంటి, మనం పో ఆయనతో ఉంటాం కదా అన్న భావనలో మనం పోతాం అనే భావన ఉండకూడదు. మనం శరీరం ఉన్నా శరీరం లేకపోయినా ఆయనతోనే ఉంటాం అనేటువంటి భావన ఉంది. శరీరం ఉంటే ఆయనతో ఉంటాం, శరీరం లేకపోయినా ఆయనతోనే ఉంటాం, కళ్ళు మూసుకుంటే ఆయనతో ఉంటాం, కళ్ళు తెరిచినా ఆయనతో ఉంటాం. అట్లా మధ్యకోట్ల కళ్ళు మూసిన ఎప్పుడు విచ్చినప్పుడు అన్నాం, అలాగే శరీరం ఉన్నప్పుడు వదిలినప్పుడు ఆయనతోనే ఉంటాను. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన కూర్చిన భావన నుంచి విడిపడను అనేటువంటి పరిస్థితి వచ్చిందనుకోండి, అది అనన్య చింతనన్నా పర్యుపాసన్నా నిత్య అభ్యుక్తన్నా అది జరగాలి. అది జరగటానికి మధ్య మధ్యలో భాగవతంలో ఇలాంటి ఘట్టాల్లో మళ్లీ కొంచెం నొక్కి చెప్తూ ఉంటారు మనకి. మన పొట్టి వాళ్ళం దాన్ని కొంచెం చక్కగా మరొకసారి దాన్ని ఆశ్రయించాలి, అదే ఆలంబనంగా పెట్టుకోవాలి. ఇంకా మనసుకు సమస్య వచ్చినప్పుడల్లా వెంటనే స్మరణ మొదలైపోవాలి. సమస్య వచ్చిందనుకోండి సమస్య మొదలు స్మరణ చేస్తుంది. సమస్య వస్తుంది ఎందుకంటే మనసు పనే అది, అది ఎప్పుడు కూడా సమస్యను గుర్తు చేస్తుంది. అప్పుడు స్మరణ చేసుకో, స్మరణ ఉంటే సమస్య దగ్గరికి రాదు. అలా మార్చుకోవాలి, ఇది ఒక ఉపాయం ఉంది. అలా నిర్వర్తించుకుంటే తరంగాల తరంగాలుగా వచ్చేటువంటి కష్టములు, తరంగములు తరంగములుగా వచ్చేటువంటి భోగములు రెండు నిన్ను ముంచవు. భోగములు కూడా ముంచుతాయి మనిషిని, దుఃఖములు ఎట్లా ముంచుతాయో సుఖములు కూడా అలా మనిషిని ముంచేస్తాయి. అంచేత సుఖ దుఃఖముల వైపు మనసు పెట్టగా దైవస్మరణ యందు మనసు బాగా చిత్తము రగులుకొని ఉండేట్టుగా తగులుకొని ఉండేట్టుగా విడదీసినా విడబడకుండా ఉండేట్టుగా ఉండే ప్రయత్నం చేయడానికి కావలసింది ఏంటంటే భాగవతమూర్తుల యొక్క సాన్నిధ్యము. భాగవతమూర్తుల యొక్క సాన్నిధ్యం అది లభించింది అనుకోండి మనకి వాళ్ళ యొక్క నిత్య స్మరణ జీవనం అంతా కూడా అదేగా ఉంటాం చేత వారి నుంచి మనకి ఆ విధంగా అంటూ కట్టినట్టుగా ఏర్పడుతుంది. అంచేతే సద్గురు సమాశ్రయణము అని చెప్పారు, సహవాసము అని చెప్పారు, వారితో కూడి ఉండుట అని చెప్పారు, వారికి శుశ్రూష చేసుకునుట అని చెప్పారు. ఇలాంటివన్నీ ఎవరికంటే సిద్ధించేది కేవలము భగవంతుడి ప్రీతితో చేరి కోరికలతో కూడా చేరవచ్చు. కోరికలతో చేరితే తీరినవి తీరినట్టుంటాయి, తీరినవి తీరినట్టుంటాయి, తీరిన మళ్లీ వస్తుంటే ఆ మార్గం వద్దు అని చెప్తోంది పద్యం. అంచేత నిరంతరము నీ పాదపద్మముల సుగంధము లభించిన మనస్సు గలవారు ప్రియమైన మానవ దేహమును మరతురు. ఇంకో పద్యం, నిరంతరము నీ పాదపద్మముల సుగంధము లభించిన మనస్సు కలవారు ప్రియమైన మానవ దేహమును మరతురు. ఎవరికైనా అత్యంత ప్రియమైన విషయం ఏంటంటే వాడికి వాడి శరీరమే, తర్వాత నీతో వాళ్ళ. తను ఎంత ప్రేమించిన వాళ్ళైనా త్యాగబుద్ధి అనేటువంటిది అందరికీ ఉండదు. ఒకరి కోసం ఒకరు దేహత్యాగం చేయటం అనేటువంటిది కలియుగంలో వినం కదా, వినే విషయం కాదు. ఎందుకంటే ముందు మనం తర్వాత మొదలు చెడ్డ బేరం అంటుంటాయి కదా, కన్ను మారిన ధర్మము మొదలు చెడ్డ బేరము ఉండునా. అందుకని ముందు తన సంగతి కదా, తన శరీరం తన పోషణ అటు పైన ఇతరుడు. తనవారు అనేటువంటిది తన తర్వాతే తనవారు, తాను తనవారు తనది, ఇట్లా మూడు శ్రేణుల్లో ఉంటుంది. అందుకని ఇక్కడ ఈ పద్యం ఏం చెప్తుందంటే అసలు తన యొక్క శరీరం గురించే మర్చిపోతా. అప్పుడు ఏం జరుగుతుంది, శరీరాన్ని భగవంతుడు పోషించుకుంటాడు. అలా అవుతుంది, మనం శరీరాన్ని పోషించుకోవటం పద్ధతండి. దానికి ఇన్ని గంటలు నడవాలి, ఇప్పుడు ఈ టైంకి ఎంత పెట్టాలి, ఆ టైంకి ఎంత పెట్టాలి, ఇప్పుడు ఇన్ని నీళ్లు తాగాలి, ఇప్పుడు ఇన్ని గుంజీలు తీయాలి, ఇట్లా ఉంటాయి కదా కార్యక్రమం. బాగా ఎక్కువైపోతున్నాయి ఈ రోజుల్లో, విపరీతంగా పెరిగిపోతుంది కదా. అవి ఎన్నిసార్లు మీరు హెల్త్ విండోస్ తెరిస్తే అంతకంతకి బాగా పెచ్చు పెరిగి కనిపిస్తూ ఉంటాయి. ఈ శరీరం మంది కాదు, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఇది దైవానికి సంబంధించి, ఇది దైవం మనకిచ్చాడు. నువ్వు చేయవలసిన పని సక్రమంగా చేస్తుంటే దాన్ని పోషించడం కూడా ఆయనే చేస్తాడు. నువ్వు పోషణ చేస్తున్నావు అనుకోబోతుంది, ఆయనే పోషణ చేస్తాడు. భగవద్భక్తులు ఎక్కడ ప్రత్యేకంగా వ్యాయామం చేసినట్టు, జాగింగ్ చేసినట్టు, వాకింగ్ చేసినట్టు ఎక్కడ ఉండదు కదా, చూసుకోండి మీరే. ఉందా ఉందా? ఎందుకని తన గురించినట్టు భావన వాడు భగవద్భక్తులు ఎట్లా అవుతాడు ఆవిడ కదా. తన గురించిన భావన ఉండదు, తన శరీరమే అనేటువంటి తన గుర్తుని స్థితిలో ఉండేవాడు. తన వేళకి మందులు వేసుకోవటం, తన వేళకి కావాల్సింది తింటాం, టైం చూసుకుని తింటాం, టైం చూసుకుని వాకింగ్కి వెళ్ళటం, టైం చూసుకుని పడుకోవటం, ఇలా చేసేటువంటి వాడు తన తనకం చేస్తున్నాడా? చేస్తున్నా కూడా అదేమి గుణం చూపిస్తుంది. ఇది నాది కాదు, ఇది ఆయనది. నిజానికి ఆయనే కదా ఇది తయారు చేశాడు మనకి, మన చుట్టూ. మనం ఇందులో ఏది తయారు చేశామో చెప్పండి. కన్ను తయారు చేశామా, ముక్కు తయారు చేశామా, చెవి తయారు చేశామా, నోరు తయారు చేశామా, నాలుగు తయారు చేశామా, ఎముకలు మనం తయారు చేశామా, రక్త మాంసాదులు మనం తయారు, ఏమిటి మన అందులో మనం తయారు చేసింది ఏంటంటే చెప్పండి. అవి ఎలా తయారవుతాయో దానికి జ్ఞానం అన్నా ఉందా మనకి? లేదు కదా. అలాంటిది ఇది మనకి ఒకళ్ళు ఇవ్వటం బట్టి కదా దాంట్లో మనం ఉంటాం. ఇది ఎవరిది? ఇందులో పనిచేసే ఇంద్రియములు ఎవరివి? ఆయనవి. కర్మేంద్రియములు ఎవరివి? ఆయనవి. ఇది ఆయన కాలు అనుకుంటే బాగా పనిచేస్తుంది, ఇది మన కాలు అనుకుంటే అదో మాదిరిగా ఉంటుంది, ఇది ఆయన కన్ను అనుకుంటే ఒక మాదిరిగా ఉంటుంది, ఇది మన కన్ను అనుకుంటే ఇంకో రకం. అందుచేత సమస్తము భగవంతుడే అనేటువంటి భావనలో ఉండేటువంటి వారు పరమ భాగవతోత్తములు. అందుకని వాళ్ళకి వేళకి అన్నం దొరికేటు దేవుడు చూస్తాడు, వాళ్ళకి వేళకి అన్నం దొరికేటు దేవుడు చూస్తాడు. అలా ఉంటాయి కదా, వేళకి అన్నం తిరిగి భజన చేయటం కాదు. వాళ్ళు భజన చేసుకుంటూ తన్మయతో ఉంటే వీడు పిచ్చివాడు, వీడికి అన్నం కూడా తిరిగి వీడని ఆయన అన్నం. అలా వెళ్ళిపోతున్నాడు అనుకోండి మధ్యాహ్నం పూట, మిట్ట మధ్యాహ్నం ఎండాకాలం కదా, వైశాఖ మాసం అనే రోహిణి కార్తె వచ్చేస్తుంది, రోళ్లు కూడా పగిలిపోతాయంటాం. అలాంటి సమయంలో ఆయనకి అది ఎండగా ఉండదు, భగవద్భక్తుడికి ఆ స్మరణలో ఉంటాడు, కర్తవ్యం మీద ఉంటాడు. పిచ్చివాడు వీడు గొడుగు కూడా తీసుకున్నా వెళ్ళిపోతున్నాడని అలా ఒక నల్లని మేఘం వచ్చేస్తుంది. ఇలా ఉంటాయి కదా, రోడ్డు మీద నడిచేస్తుంటే అపరిచితులు ఎవరన్నా వచ్చి లిఫ్ట్ ఇచ్చేస్తూ ఉంటారు. ఎవరన్నా వచ్చి మనం తీసుకెళ్తే బాగుండనే పరిస్థితిలో ఉండదు. అంచేత వేళకి నిద్ర కాని, వేళకి అన్నం కాని, అతడి యొక్క సమస్తము అతడు మరవటం చేత భగవంతుడే బాధ్యత. యోగక్షేమం వహామ్యహం అన్నాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా సుచ. అనన్యాశ్చింతయం, ఈరోజు ఈరోజు చదువుకుంటూ ఉంటాం, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామి. నన్ను తప్ప ఇంకెవరు అవసరం లేదని కోరుకునేటువంటి వాడిని చూసుకునే బాధ్యత నాది అని చెప్పాడు. ఇంకా నువ్వు చూసుకుంటే ఉంది, నిన్ను నువ్వు చూసుకుంటే చూసుకునే జరిగేదానికన్నా ఇంకా బాగా చూసుకుంటా. మన పని మనం చేసుకుంటే కన్నా ఆయన చేయబడింది అనుకోండి, మన చేతిలో నుంచి ఆయన చేయి పని చేస్తూ అనుకోండి, ఆ నిపుణత వేరు. మన చేతిలోంచి ఆయన చేయి పని చేసి అన్నం పెట్టామనుకోండి, అది ఎదుటివాడికి చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఈ చేతిలో దైవం పని చేసి వంట చేసామనుకోండి, ఆ వంటకి చాలా రుచి వచ్చేస్తుంది. ఈ పాదం నడుస్తున్నప్పుడు మనం నడుస్తున్నాం అనుకోకూడదు దారిద్రంటే. ఈ పాదం ఎక్కడికి వెళ్తున్నా దైవం నడుస్తున్నాడు అనుకోవాలి. దైవ పాదం మాస్టర్ గారు దైవంలో చూసి ఆశ్చర్యపోయాను ఒకసారి. మాస్టర్ గారు ఎవరింటికన్నా వెళ్తే అందులో రాస్తున్నారు డైరీలో, ఈ రోజు మాస్టర్ గారు ఫలానా వారి ఇంటికి వెళ్లి వారిని అనుగ్రహించారు. ఎవరు మాస్టర్ గారు? ఈయన ఎందు పూర్తిగా నిండి ఉన్నటువంటి దివ్య చైతన్యం. తన కాలు అనుకోలే, ఆయన ఏరుంటే కాలు పెట్టిన. అందుకనే ఈ పాదం ఏ ఇంట్లో పెడితే ఆ ఇల్లెప్పుడు సుభిక్షమే. ఈ పాదం ఏ ఇంట్లో పెడితే ఆ ఇల్లు సుభిక్షమే. ఈ కంటితో ఎవరిని చూసినా వారు ఎప్పటికైనా నాతోనే కలిసి ఉంటారు. ఇలాంటి వాక్యాలు చెప్పేవారు కదా. అంటే ఏమిటి అర్థం? ఆయనలో నుంచి ఆయన కృష్ణమాచార్య గారు చూడరు. ఏదైతే కృష్ణమాచార్య గారి రూపంలో ఉన్నటువంటి మాస్టర్ చైతన్యం ఉందో అదే చూస్తూ ఉంటుంది, అదే నడుస్తూ ఉంటుంది, అదే పలకరిస్తూ ఉంటుంది, అదే వ్యాఖ్యానం చేస్తుంటుంది. అలా ఉంటే అది పరమ భక్తి, అది పరమ భక్తి, అది అనన్య చింతన. అంతేగాని కాసేపు పార్ట్ టైం గా అవి కొంత చేసి మిగతా ఆవిడ మన సమస్యలు, మన గొడవలు, మన అరుపులు, మనకుండేవన్నీ మనకు ఉంటాయి కదా. ఇలా ఉన్నారనుకోండి, ఈ కథనే ఆ కథనే. అందువలన నిరంతరము నీ పాద పద్మముల సుగంధము లభించిన మనసు గలవారు ప్రియమైన మానవ దేహమును మరదురు. ఇది ఎలా ఉందండి? ఎంత ధీరత వస్తుంది, ఎంత ధీరత వస్తుంది. ఎందుకని భగవంతుడికి అతను ఎంత ప్రియుడవుతాడంటే అతని నుంచి సమస్త దేవతా ప్రజ్ఞలో చక్కగా పని. అలా ఒక రహదారిలో వెళ్తుంటే అక్కడ పెద్ద ప్రమాదం ఉందనుకోండి, మన వరకు వచ్చేసరికి అది ఏమీ కాదు. మనకు ఒక కారులో వెళ్తే యాక్సిడెంట్ అయిందనుకోండి, కారుకి మనకి ఇట్లా గీత కూడా పడతాం. ఇట్లా చూసుకుంటా మేడం లావేసి ముంబై నగరంలో ఒక చోట వెళ్తూ ఉంటే ఈ స్వాతంత్ర ఉద్యమం చాలా అల్లర్లు అయిపోతే ఒకళ్ళొకళ్ళు చంపేసుకుంటున్న సందర్భం ఉంటే అక్కడి నుంచి అలా ఒక అదృశ్యమైన హస్తం అంత దూరమైన శరీరాన్ని ఇలా ఎత్తేసి పక్క వీధిలో పెట్టేశారు. ఎవరు తీసుకెళ్ళి పెట్టారో తెలియదు. ఎందుకని ఆమె అంతగా సమర్పణ చెంది ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి. అందుచేత మన్ని మనం రక్షించుకుందాం, మన్ని మనం పోషించుకుందాం, మనకిగా మనం భక్తులైపోదాం, మనకిగా మనం మరణం దాటుదాం, మనకిగా మనం బాగా యోగం చేద్దాం అనుకునేటువంటి వాడంతా ఏమీ తెలియని వాడు. నేను నిరంతరం దైవ చింతనే ఇక మిగతా నాకు అనవసరం అనేటువంటి ఒక స్థితి వచ్చిందనుకోండి, ఇంకా అలాంటి భక్తుడికి ఏం తేడా పడదు. అలా మాస్టర్ గారు తన జీవితంలో వారు నిర్వర్తిస్తుంటే చూసినటువంటి వాడిని, మా తండ్రి గారు అలా జీవిస్తుంటే చూసినటువంటి వాడిని. అందుచేత ఈ భగవంతుడి యొక్క ఆక్రమణము జీవని ఎలా ఉంటుందంటే అది ప్రేమతో చేసేటువంటి ఆక్రమణము. ఎందుచేత నువ్వు అలా ఆవాహనం చేస్తున్నావు కాబట్టి ఆయన నీ అందు ఎంత ఆక్రమిస్తే నీవు అంత రక్షణ పడుతూ, నీ అందు ఆయన అణువంతుంటాడు, నువ్వు ఏనుగు అంతుంటావు. క్రమంగా నువ్వు అణువంత అయిపోయి ఆయన నీ అందు ఏనుగంత అయిపోయాడు. కథ మారిపోతుంది, కథ మారిపోతుంది. అందుకనే మూకం కరోతి వాచాలం లంగుం పంగయ్యతే గిరి ఉన్నాయి కదా. పంగుం కాదు, లంఘుం పంగయ్య, పంగుం లంఘయ్యతే గిరి కదా. కుంటివాడకుండా ఎగిరి ఎమించి ఎగిరేసేట, మూకవాడు మాట్లాడేసేట ఇలా చెప్తారు కదా. ఎందుచేతంటే ఆ విధమైనటువంటి సమర్పణ, స్మరణలో సమర్పణ, తను తాను మరచినటువంటి స్థితి అది ఉన్నప్పుడు శరీరాన్ని కూడా మర్చిపోతారండి నిజమైన భక్తులు. దానితో పొందదకు భార్య సుఖము, సంతాన సౌఖ్యము, కోరికలు, మిత్రులు, ఇండ్లు, బంధువులు మున్నకు వారిని కూడా మరతురు. ఎప్పుడైతే దేహమే మరిచిపోతాడో దేహ సంబంధితమైనటువంటి విషయాలు కూడా మర్చిపోతాడు. అందుకనే అవన్నీ జరిగేది అంటే భగవద్భక్తులు మనం తల చూసుకుంటే వాటన్నింటినీ వాటి యొక్క స్వామిత్వాన్ని దైవం వహిస్తాడు. పోతడం మాత్రమే కదంతా అది ఆయన కుటుంబమును గాని ఆయన యొక్క రచించిన భాగవతము గాని భగవంతుడే రక్షిస్తున్నాడు. భక్త తుకారాం కథ కూడా అదే కదా. అంచేత దేన్ని ఆశ్రయించడం వల్ల సమస్తమునకు పరిష్కారం వస్తుందో దానిని ఆశ్రయించేటువంటి బుద్ధి కలగటం అనేటువంటిది అనుగ్రహం. ఇతర విషయంలో ఆసక్తి కలగబడటం వలన మనకి ఏదో భక్తి అరకొరగా జరుగుతూ ఉంటుంది. ఈ సమస్యలు ఉంటూ ఉంటాయి. ఈ రెండింటి మధ్య మనం రకరకాల బాధలు పడుతూ ఉంటాం. అందుచేత మాస్కర్ దీనికి రాశారు చిన్న వ్యాఖ్యానం, దేహమునే దైవధ్యానమును మరచినప్పుడు దేహముపై ఆధారపడి సుఖములు కూడా మరవబడదు, కనుక వారిని పరిత్యజించుటకు వేరుగా ప్రయత్నం అక్కరలేదు. తను తాను మరిచిపోయే వాడికి శరీరం ఇంకా ఉన్నదని కూడా తెలియదండి. అలాంటి స్థితిలో ఆ శరీరము చక్కగా నిర్వర్తింపబడుతూ ఉంటుంది. ఎందుకంటే మనమే మన శరీరం సరిగ్గా నిర్వర్తింపబడకపోవడానికి కారణం మనమే సమస్య. మనం కొంచెం తప్పుకుంటే స్వామి సమస్త నిర్వర్తించుకుంటాడు. అందుకని శరీరాన్ని నిర్వర్తించుకుంటాడు, వృత్తి ఉద్యోగాలు నిర్వర్తించుకుంటాడు, మన కుటుంబాన్ని కూడా ఆయనే నిర్వర్తించుకుంటాడు సమస్తము. అని నేను నీ వాడిని నువ్వు ఏం చేసుకుంటే చేస్తాను. నేను నీ వాడిననే భావన పెరుగుతున్న కొద్దీ నీ వారై తను వారిలో నేనొకడనయ్యి అనుకోస్తాడు. అదొద్దా నీ వాడిగా చేసుకో ఇంక మిగతా అనే స్థితి ఉందనుకోండి. అప్పుడు ఏం జరుగుతుందంటే నీ యొక్క పరిపూర్ణమైనటువంటి ఆ సమర్పణ చేత భగవంతుడికి నిన్ను రక్షించేటువంటి ఒక బాధ్యత ఆయనకి ఏర్పడదు. అందుకనే అంబరీషోపాఖ్యానంలో దుర్వాసునికి చెప్తాడు శ్రీ మహావిష్ణువు, నాకు మేలు కోర నా భక్తులకు కాని. నా మేలు ఎప్పుడు ఆయన ఎప్పుడు ఆయన మేలు ఎప్పుడు కోరుకోడు. అది అందుకే నేను దైవం. అలాగే ఉంటారు ఆయన భక్తులు కూడా, వాళ్ళ మేలు వాళ్ళు కోరుకోవచ్చ, కాబట్టి వాళ్ళ కోసం చేయాలి. అలా ఉంటుంది కదా. ఈ రహస్యం తెలియక మనం ఏదో ఆయన ఏం చేస్తారండి అన్ని మనమే చేసుకోవాలి కదండి అంటే, అన్ని మనమే చేసుకోవాలి కాలంటే కదపలేవు, మనమే చేసుకోవాలి కదా. అంచేత ఆ విధమైన అవగాహన ఈ పద్యంలో ఉంది. అది ఇక్కడ తెలుపబడింది. అటు పైన మహాత్మా మానవ దేహములలో దేహములతో, దేవతల దేహములతో, పశుపక్షాదుల దేహములతో, క్రిమి కీటక సర్పాది దేహములతో, రాక్షసుల దేహములతో చేయబడినది నీ విశ్వ విరాట్ విగ్రహము. మిగతావాడ మాత్రం దేహాలు ఎలా వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి అంచేత అది మా మంచి చెడ్డలతో మహదాది తత్వములతో నిండి ఉన్నది. వానికి కారణమై నీ విరాట్ విగ్రహ ఒప్పారును, దాని స్వరూపము నేనెరుగుదును. కాని వేరుగా ఊహింపబడిన ఐశ్వర్యములను నేను కల్పించుకున్న రూపమును నేనెరుగను అన్నాడండి. అంటే ధ్రువుడుకి నారద మహర్షి ఇచ్చేటువంటి వాసుదేవ ఉపాసన ఆయన మొదలుపెట్టి చేస్తుంటే ఈయనకి ఎన్నెన్ని విషయాలు తెలిసినాయో మనకు తెలుస్తున్నాయి. దేని వల్ల తెలిసినాయి? కేవలం ఆ విధంగా ఆయన తపస్సు చేయటం వల్ల తెలిసినాయి. ఏం తెలిసిందని చెప్తున్నాడు ఆయన, ఆయన తపస్సులో ఆయనకి విశ్వ విరాట్ విగ్రహము దర్శనమిచ్చింది. అంటే మనకి భగవద్గీత చదువుకున్నప్పుడు అయితే అందులో అర్జునుడికి విశ్వరూపం చూపించినట్టు ఉంటుంది. అలాగే భారత చదువుకున్నప్పుడు ఆ రాజసూయంలో విశ్వరూపం చూపించినట్లు ఉంటుంది. లేకపోతే రాయబారంలో విశ్వరూపం చూపించినట్లు ఉంటుంది కదా. ఇలా ఆయన చూపించింది ఇక్కడ ఈయనకి తపస్సు ద్వారా లభించింది. అంటే విశ్వరూప దర్శనం అంటే ఏమిటో తెలుసా? ఏం చూసినా ఇంకా అన్ని భగవంతుడే కదా అనిపిస్తుంది. ఏది కాదు, ఏది కాదు, అది లేక అస్తిత్వం కలిగి ఉండేది ఏది ఉండదు. అస్తిత్వమే దైవం, దాన్నే సత్యం అంటారు. ఇది ఉన్నది అంటే అది భగవంతుడే. లేని తోడు చెప్పాడని అడుగుతారు కృష్ణుడు భగవద్గీతలో. సృష్టిలో లేదంటూ లేదంటాడండి భగవద్గీతలో కృష్ణుడు. ఈ సృష్టిలో లేని తోడు చెప్పండి, ఇది లేదని చెప్పండి. మీకు దేనికైనా ఒక రూపం ఒక నామం ఏర్పడింది అంటే అది ఉందని అర్థం. లేకపోతే ఆ పేరే రాదు దానికి. అందుకని ఒకటి సృష్టించింది రాదు, దానికి ఒక పేరు వచ్చింది. ఒకటి సృష్టింపబడిన తర్వాత దానికి ఒక నామం వస్తుంది. సృష్టింపక ముందు నామం రాదు. అది మనలాంటి అజ్ఞానుల బుద్ధిలో అని చూస్తూ ఉంటాయి. ఇంకా పిల్లవాడే కర్లేదు, భార్య గర్భవతి కాలేదు, ఇప్పటి నుంచే ఒక పిల్లవాడికి పేర్లు అదే పిల్ల పేర్లు అట్లా లిస్టు రాసుకుంటున్నారు. అసహ్యం లేదుగా. పెళ్లే కాలేదు, నాకు పొడుకు పుడితే నా పేరు పెట్టుకుంటారంటే నీకు పెళ్లి అవుతుందో లేదో ఒకటి, పెళ్ళైనా సంతానం కలుగుతుందో లేదో తెలియదు రెండు, ముందు నుంచి ఎందుకండి ఊహలు అదంటూ ఒకటి దానికి పేరు పెట్టవలసే. సృష్టిలో ఎప్పుడు కూడా ముందు ఏర్పడి తర్వాత పేరు పెట్టారు. ఎలా పెట్టారు పేరు? తదు అనుగుణమైనటువంటి పేరు పెట్టారు. అనుగుణమైనటువంటి పేరు అంటే దాని స్వరూప స్వభావానికి తగ్గట్టుగా పేరు ఉంటుంది. అట్లా వచ్చిన ఉత్పత్తి అర్థాన్ని సంస్కృతంలో. అందుచేత లేదంటూ ఎలాగూ లేదు, ఉన్నది ఎప్పుడు ఉంటుంది కదా. అందుకని ఏది ఉన్నా అది భగవంతుడి యొక్క అస్తిత్వమే. మనకిష్టమైన వాటిలో భగవంతుడు చూద్దాం, మనకి ఇష్టం లేని వాటిలో చూడడం అనుకోవడానికి వీల్లేదు. ఇంత యుద్ధం జరుగుతున్నా మనకి మనకి శత్రువులు ఉన్నారు అనుకుంటే శత్రువులు వాళ్ళు కూడా విశ్వరూపంలో ఏ కనపడింది? అర్జునుడికి కౌరవులు కూడా కనపడ్డారు, పాండవులు కనపడ్డారు, దేవతలు కనపడ్డారు, రాక్షసులు కనపడ్డారు. ఇక్కడ ఎవరు కనపడుతున్నారని చెప్పారు చూడండి. మీ మానవ దేహములతో, దేవతల దేహములతో, పశుపక్షాదుల దేహములతో, క్రిమి కీటక సర్వాది దేహములతో, రాక్షసుల దేహములతో చేయబడినది నీ విశ్వ విరాట్ విగ్రహము. అంటే ఇవన్నీ మీరు వితౌట్ ఎక్సెప్షన్ అన్నిటినీ దర్శించారు. అన్నిట్లోనూ దైవాన్ని దర్శించడం అనేటువంటి సాధన మీకు సిద్ధినిస్తే అప్పుడు భగవంతుని యొక్క విశ్వ విరాట్ విగ్రహం అంటే కూడా అర్థం. అందుకనే మాస్టర్ గారు అంటూ ఉన్నారు ఇప్పుడు భగవద్గీత పుస్తకం మీద, ఇట్లా అర్జునుడు విశ్వరూప దర్శనం సందర్శనం చేస్తూ ఉంటాడు కదా. మాస్టర్ అనేవారు చూడు, విశ్వరూప సందర్శనం చేస్తున్నాడు అర్జునుడు, ఈ విశ్వరూపం కన్నా బయట ఎట్లా ఉంటాడో లోపలే ఉండాలి కదా ఆయన కదా. అంతేగా ఇప్పుడు అర్జునుడు మొత్తం విశ్వంలోంచి వేరుగా ఉన్నాడా? లేడుగా. ఇంత చూసేవాడు కూడా అందులో భాగంగానే ఉన్నాడు. మనతో కలుపుకుని సమస్తం అదే. అందుకని మనకి బొత్తిగా ఇస్తారనే వాళ్ళ రూపంలో కూడా ఆయనే ఉన్నాడు. అదే వచ్చింది దానివల్లే మనకి సమస్త. వీళ్ళందరి రూపంలో ఆయనే ఉన్నాడని చూడమని కదా నారదుడు ఇచ్చినటువంటి వాసుదేవ ఉపాసన. అందుకని మన బాగా ఇబ్బంది పెట్టేవాళ్ళు, బాగా కష్టపెట్టేసుకున్నటువంటి వాళ్ళు, దుఃఖం కలిగిస్తున్న వాళ్ళ రూపంలో ఎవరున్నారు? నువ్వే. ఇట్లా నర్తకుని భంగి పెట్టకు మూర్తులతో ఎవడా మునులు దివిజులను కీర్తింపనేరే. అంటే మునులు దివిజులు అన్నారంటే, దివిజులు అంటే రెండోసారి పుట్టిన వాళ్ళు, దివ్యలోకంలో ఉండేటువంటి వాళ్ళు, వాళ్ళు పరిపూర్ణ జ్ఞానం. వాళ్ళకే అర్థం కాదు ఈయన ఎట్లా ఆడుతున్నాడు. మురుగు దివిజులను కీర్తింపనేరారు ఎవ్వని ఎవ్వని వర్తన మురుగులెరుగారు అబ్బరికి తెలుసు. అలాంటి వాడు ఎక్కడ ఎప్పుడు ఏ రూపంలో ఉన్నాడు అనేటువంటిది అన్ని రూపాల్లోనే అన్ని చోట్ల అన్ని చేస్తులు కానీ ఈయనే ఉన్నాడు అనేటువంటి నిర్ణయం అయిపోయింది అనుకోండి, అప్పుడు నువ్వు లేకపోతే వాడెందుకు అట్లా ఉన్నాడు, వీడెందుకు ఎట్లా ఉన్నాడు, పలానా వాడు మనతో ఎందుకు లేడు, పలానా వాడు మనకి ఎందుకు ఇట్లా చుట్టూ తిరిగి సతాయిస్తున్నాడు, ఇలాంటివన్నీ బోధిస్తుంటాడు. కొంతమంది వద్దనుకున్నా వచ్చి సతాయిస్తారు, కొంతమంది కావాలనుకున్నారా. ఇవి మనం అనుకున్నట్టుగా కాకుండా దానికి వ్యతిరేకంగా అన్ని జరుగుతూ ఉంటాయి. అందుకే ఎందుకు ఈ గోళ జరుగుతుందంతా అదే అనుకుంటే పోయా. ఈ మొత్తం జరుగుతుందంతా అదే అని నేను ఆయన స్మరణలో ఉంటాను. ఏం చెప్పుకుంటాడో చేసుకుంటాడో అనే ఒక స్థితిలోకి వచ్చేసాం అనుకోండి, దానికే రెండు చేతులు ఎత్తేసారని చెప్పటారు. మనకు కూడా ఏం చెప్తారంటే, ద్రౌపది దేవికి కష్టం వచ్చినప్పుడు దుశ్శాసన దరిద్రమైన పని చేస్తున్నప్పుడు ఆమె రెండు చేతులు ఎత్తేసిందట. ఎందుకంటే తన వస్త్రాన్ని తాను రక్షించుకోవటం అనేటువంటిది ఇంకా అవివేకం అనేది తెలిసిపోయి కృష్ణుడికి వదిలేస్తుంది. ఏం చేసుకుంటావు? అందుకని ఏదో మనం కొంత సంరక్షించుకోవాలనే బుద్ధి అది అజ్ఞానం. వాడిది వాడు సంరక్షించుకుంటాడు, నువ్వు వాడి వాడివే సంరక్షించుకుంటాడు. సంరక్షించుకోడు పింగే అలాంటి ధీరత్వం భక్తుడికి ఉంటుందండి. వాడు ధైర్యం అంటే అది ధైర్యం, అంతేగాని ఇలా కత్తి దూసేసి వాడి తనకే వీడి తనకే తీసేయడానికి ధైర్యం వస్తారు. భయం చేస్తే ఒకళ్ళొకళ్ళు చంపుకుంటారు. ఒకరి కూర్చుని భయం చేస్తే ఒకరు వాడు మనం చంపుతాడేమో అని మనమే ముందు వాళ్ళని చంపేస్తాం. చంపితే చంపాడు అనుకునేటువంటి ధీరులు ఉన్నారు. అలా ఈ మార్గంలో ఇలా దీనికి విధంగా దర్శనమైందండి. ఈ గొప్ప విషయం నేను మళ్ళీ ఎందుకు మాటి మాటి చెప్తున్నానంటే విషయం అన్నిటికీ కళ్ళు మూసు పూసుకుని దైవాన్ని స్మరణ చేసుకుంటుంది. బయట అన్నిటి ఎందు దైవాన్ని దర్శనం చేసే ప్రయత్నంలో ఉంటే మీకు వచ్చేటువంటి జ్ఞానం ఇంకెక్కడి నుంచి రాదు. మీకు వచ్చిందిగా ధ్రువుడు నారదుడు చెప్పిన తర్వాత పుస్తకాలు చదువుకోలేదు వెళ్ళి. అంతకుముందు పుస్తకాలు చదువుకోలేదు. మనకి బోర్డు లైబ్రరీ ఉంది కదా, చదువుకో చదువుకో అని చెప్తూ ఉంటాం కదా. ఎందుకు చదువుకోమంటే దాంతో అనుసంధానం చెందడానికి చదువుకోమంటాం తప్ప తలకాయ వాచిపోయేట్టు చదువుకోకూడదు. చదువుకున్న కొద్దీ తలకాయ వాచిపోతుంది, అందుకని సాధన ఉండదు కదా. సాధన వలన సిద్ధించు ధరలోన పనులెల్లా అన్నాడు కదా. అలా కాకపోతే చదువుకుంటే బుర్ర వాచిపోతుంది. సాధన లేకుండా చదువుకోకూడదు. సాధన చేసుకుంటూ ఉండేటవాడికి ఏం జరుగుతుందో తెలుసా, లోపల నుంచే ఒక నిర్దేశం వస్తుంది, నువ్వు ఫలానా పుస్తకం చదువుకుంటే బాగుంటుంది. అలా అనుకోవటం ఏంటి, అక్కడి నుంచి 24 గంటలు మళ్లీ చంద్రుడు రాశి మారే లోపల ఆ పుస్తకం వచ్చేస్తుంది. ఇవన్నీ ప్రత్యక్ష అనుభవాలు. నువ్వు నీకు లోపలి ఒక డైరెక్షన్ వస్తే ఆ డైరెక్షన్ సంబంధించింది చంద్రుడు ఒక రాశి మారటంటే 2.5 రోజులు పడుతుంది. ఆ 2.5 రోజుల లోపల ఏదో రకంగా నీ దగ్గర చేరుతుంది. అందుకని అది లోపల ఉండేటట్టు ఆయన వాడి మహత్యం. నీకు తగిన విధంగా ఆడబోయిన తీగ ఎదురొచ్చిందంటుంటారు కదా, బ్రతకపోయిన తీగ ఎదురొచ్చిందంటారు కదా. అట్లా వస్తుంది. నువ్వు దేని గురించి నీకు తెలియాలా, అది నీ దగ్గరికి వస్తుంది తపస్సు వల్ల. అంచేత అలా తపస్సు ధ్రువుడు చేయటం బట్టి ఈ మాట ఎంత బాగుందండి. దానికి కారణమైన నీ విరాట్ విగ్రహ ఉపారణం, దాని స్వరూపము నేను ఎరుగుదును. కాని వేరుగా ఊహింపబడిన ఐశ్వర్యములను నేను కల్పించుకున్న రూపమును నేను ఎరుగాను అన్నాడు. చాలా మామూలుగా ధ్రువుడు తపస్సు చేశాడు, విష్ణు ప్రత్యక్ష అయిపోయాడు, ఇంకేమైపోయింది, ఇంకా ఎంత అయిపోయింది, ఇట్లా అనుకుంటూ ఉంటాం కదా. చదువుకో అధివచనం కూడా చదువుకుంటే ఒక్కొక్క వాక్యం ఒక్కొక్క 50 పేజీల పుస్తకం అయిపోతుంది. ఇప్పుడు ఏం చెప్తున్నాడండి ఇక్కడ మళ్ళీ చూస్తాను. మహాత్మా మానవ దేహములతో, దేవతల దేహములతో, పశుపక్షాసుల దేహములతో, క్రిమి కీటక సర్వాది దేహములతో, రాక్షసుల దేహములతో చేయబడిన నీ విశ్వ విరాట్ విగ్రహము, చేయబడినది నీ విశ్వ విరాట్ విగ్రహము అది అని తెలిసిందండి తపస్సు. అది మా మంచి చెడ్డలతో, మహదాది తత్వములతో నిండి ఉన్నది. అంటే మా మంచి చెడ్డలు కూడా అందులోనే ఉన్నాయని చెప్తున్నాడు. రాక్షసులు కూడా ఉన్నారంటారు కదా, అందులో దోమలు కూడా ఉన్నాయి, క్రిమికీటకాదులు, దేవుళ్ళు సర్పాలు, లేనిదేముంది, లేని లేదుగా. ఏదైనా ఉందంటే అది అందులో ఉన్నట్టే. అదే ఇక్కడ చెప్తున్నాడు, చెప్పి అంటాడు, వానికి కారణమై నీ విరాట్ విగ్రహం ఒప్పారణం, దాని స్వరూపము నేను ఎరుగుదును. కాని వేరుగా ఊహింపబడిన, నేను కల్పించుకున్న రూపము నేను ఎరుగను. మనం ఎన్ని రూపాలు కల్పించుకుంటామండి దేవుడి గురించి? ఇక్కడ చూడండి వేదిక అంతా ఉన్నాయా? ఉన్నాయి కదా. మరి ఏమైనా తీసేయమంటారా? తీస్తే కదా. ఇందులో ఏ ఒక్కదాన్ని పట్టుకున్నా అది క్రమంగా నీకు లోపల తలుపులు తెచ్చేస్తుంది. నీకు బయట లోపల దారి దర్శనం చేసేటప్పుడు బుద్ధి రావాలంటే వస్తే తలుపులు తీస్తాం. తలుపులు తీసేవద్దంటే అది ఎలా ఉంటుందంటే మనం చదువుతూ ఉంటాం శ్లోకం ఎప్పుడు కూడా దాని గురించి భావన చేయం. హిరణ్మయైన పాత్రేన సత్యస్య అపిహితం ముఖం సత్యం పురుషన్ అపావృణ సత్యధర్మాయ దృష్టయ. అంటే ఏ ఈ సూర్యుడు బింబం చూసారా, అది బంగారు కాంతితో ఉంటుంది. ఈ దర్శనం మామూలుగా పాల భాగంలో జరుగుతుంది. బాగా స్థిరమైనటువంటి చిత్తం కలిగినటువంటి వారికి పాల భాగం అట్లా బింబ దర్శనం జరుగుతూ ఉంటుంది. అది బంగారు కాంతి నుంచి వెండి కాంతి వరకు అట్లా రకరకాల కాంతులు అట్లా పొద్దున సూర్యుడు ఉదయించిన దగ్గర నుంచి మధ్యాహ్నం సూర్యుడు వరకు కాంతులు వెదజల్లుతూ ఉంటుంది. అట్లా బింబంగా ఉంటుంది. అట్లా బింబం చూసి 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 ఆ ఈశావాసి ఉపనిషత్తులో శ్లోకం అని అడుగుతాడు చేస్తున్న తపస్సైనా ఇది గుండ్రంగా కనబడేది, ఇది ఏదో మూత పెట్టినట్టుగా దేనికో మూత పెట్టినట్టుగా ఉంది. ఒక హిరణ్మయమైనటువంటి పాత్రకి మూత పెట్టినట్టుగా ఉంది. ఈ మూత తీసేస్తే అటే ఉందో చూద్దామో నేను అనుకుంటున్నాను అని చెప్పే శ్లోకం అది. మీరందరూ చదువుతారు ప్రతి గురువారు నాతో పాటు కదా కదా. మరి తీసేస్తే అనంతంలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు సత్యం అంటే తెలుస్తుంది, విశ్వ రూపం ఉంటే తెలుస్తుంది, విరాట్ రూపం ఉంటే తెలుస్తుంది. అలా వెళ్ళిపోయాడు ధ్రువుడు, వెళ్ళిపోయాడు. ఎంత తపస్సులు ఇంకా జరిగినాయో అందుకని ఆయనకి ఏం చేసిందంటే నాకు తెలిసింది విశ్వ విరాట్ రూపమే. ఎక్కడ మొదలు పెట్టాడు? నాలుగు చేతులు, కిరీటము, హారములు, కౌస్తుభమణి, పూలదండలు, పట్టుబట్టలు, ఇవన్నీ చెప్పలే ముందు చెప్పాడా నారదుడు తపస్సు ఎక్కడ అలా ఎవరి గురించి చెప్పన్నాడు? ఇలా ఉండేవాడుగా చూడు, ఇలా చూస్తూ బయట అలా చూస్తూ ఉండే అన్నాడు. అలా ఉన్న చూస్తూ చూస్తూ చూస్తుంటే ఈయన తపస్సులోంచి క్రమంగా పోయి పెట్టండి దాటిపోయాడు. అందుకని ఇలా దారి చూపించారు అనుకోండి కలకత్తాకి. కలకత్తాని ఎందుకంటున్నాం అంటే అది మనకి ఈశాన్యం. చెన్నై అంటే బాగుంటుంది, ఎందుకంటే నైరుతికి వెళ్ళిపోతాం. అసలే నైరుతిలో ఉన్న వాళ్ళ ఇంకా నైరుతిలో చెప్తాం. మూలాధారం నైరుతి కదా. ఈశాన్యం అంటే ఆజ్ఞా కేంద్రాన్ని పైన. అందుకని కలకత్తాకి దారి చూపించారు. తపస్సు చేసేవాడు ఆ దారిలో అలా వెళ్ళిపోతూ ఉంటే ఎన్ని విషయాలు తెలుస్తాయని కలకత్తా వెళ్ళారు తెలుస్తాయా? అలా తపస్సు అనేటువంటిది పెద్ద ప్రయాణం. ఎంత ప్రయాణం అంటే ఈయనకి విశ్వరూప దర్శనం అయిపోయింది. అంటే ఏమిటి? అన్నిట్లోనూ ఇందాక చెప్పాడు లిస్టు, వాటన్నిట్లోనూ ఈయన ఉన్నట్టుగా కనబడ్డది. ఈ మొత్తం అగ్రిగేట్ అంటాం చూసారా, ఇవన్నీ కలిపితే నీ విగ్రహం నాకు అర్థమే కనబడుతుంది. దీన్నే దర్శించానంటున్నాడు. అందుకని ఏమంటున్నాడంటే వేరుగా కల్పించుకున్న రూపము నేనే రూపం కల్పించుకోలేదని చెప్తున్నాడు. మనం ఎన్నెన్ని రూపాలు కల్పించేసుకుని ఆ రూపాలు పట్టుకునే కదా వేళ్లాడుతూ మతాలు పెట్టుకుని నానా బాధ పడిపోతుంది. అంతేగా ఏ ఒక్కటైనా దాంట్లోంచి ఆ డబ్బా మోత తెలిసినట్టు వెళ్ళింది అనుకోండి, వెళ్తే అంత అన్నిట్లో ఇది కూడా ఉంది. అన్నిట్లో ఇది కూడా ఉంది. ఆ అంతా కలిపిన దాంట్లో నువ్వు వెళ్తే ఏమవుతుందంటే దేన్ని కాదనో అనిరాకరణమస్తు అని అరుస్తూ ఉంటాం కదా. అరిస్తే లాభం? నువ్వు దేన్ని నిరాకరించినప్పుడు కూడా బ్రహ్మను నిరాకరించినట్లేగా. అది ఇది నిరాకరిస్తూ ఉంటాం కాబట్టి అందుచేత నా నిరాకరణం వద్దన్నాడు. అలా వెళ్ళిపోయాడు ధ్రువుడు. ఇలాంటి తపస్సు అండి ఇది, సామాన్యమైన తపస్సు కాదు, ధ్రువుడి తపస్సు. అందుచేత ఒకటి, రెండోది వేరుగా ఊహింపబడిన ఐశ్వర్యములు ఇదే ఐశ్వర్యం. నీకన్నా సంపద ఏమిటి? నువ్వు కాక సంపద ఉంది ఎక్కడన్నా? సంపద 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 దానికోసం అకృత్యాలు తెలియజేస్తా. ఐశ్వర్యం అంటే అది ఈశ్వరుని యొక్క అస్తిత్వం కలిగిందల్ల ఐశ్వర్యం కదా. ఏది నీకు నిజమైన సంపద? ఎక్కడ భగవత్ ఐశ్వర్యంగా ఉంటుందో దానివల్ల నీకు ఆనందం కలుగుతుంది, లేకపోతే దానివల్ల దుఃఖం కలుగుతుంటుంది. సంపద ఉన్నా దుఃఖంగా ఉంటుంది. సంపద ఉండి దుఃఖపడే వాళ్ళు ఉంటారు, సంపద లేక దుఃఖం లేని వాళ్ళు ఉంటారు. ఎందుకని ఈశ్వరుడితో ఉండటం అనేటువంటిది ప్రధానం. అంటే వేరుగా ఏవో ఐశ్వర్యాలున్నాయని, వేరుగా ఏవో రూపాలున్నాయని నేను అనుకోవట్లేదంటదండి భాగవతం. ఇప్పుడు ఏం చెప్పండి, ఇప్పుడు భాగవతం ఏ మూర్తిని ప్రతిపాదిస్తోంది? అందుకనే ఎప్పుడు చెప్తుంటా విరాట్ రూపము విరాట్ రూపము విరాట్ రూపము. ఎందుకని పరతత్వము 27 తత్వములుగా ఏర్పడి దాంట్లోంచి గుడ్డుగా ఏర్పడి ఆ గురుట్లో గుడ్డులోంచి ఒక విరాట్ పురుషుడు ఏర్పడితే ఆ విరాట్ పురుషుడి నుంచి సమస్త సృష్టి ఏర్పడుతోంది అని మనకి పురుష సూక్తం చెప్తూ ఉంటుంది. అది రోజు చదువుకుంటూ ఉంటాం, మనం దాని గురించి ఆలోచిస్తాం. అందుచేత మీరు దేని ఆరాధన చేస్తున్నా విరాట్ పురుషుని ఆరాధనమే లోకి అది దారి తీయాలి. అలా దారి తీయాలంటే లోపల బయట అంతటా అతనే వ్యాప్తి చెంది ఉన్నాడు అనే భావన వలన అది సులభం అవుతుంది. ఉత్తమ గతుల్లోకి మనకి ఆరాధన వెళ్తూ ఉన్నప్పుడు ఈ దర్శనం జరుగుతూ ఉంటుంది. అలా ధ్రువుడికి జరిగింది, అందుకని ఆ విధంగా చెప్తున్నాడు ఆయన. ఇక శబ్ద స్పర్శ రూప రస గంధములు ఇంద్రియ వ్యాపారములు మనస్సు కానట్టి శూన్య రూపమును పరబ్రహ్మ స్వరూపముగా సాధించుకున్నట ఎరుగను. ఈ కనపడుతున్న దాంట్లో నేను చూడటం అనేటువంటిది నాకు దర్శనమైంది. ఇవన్నీ లేకుండా ఉండేది నేను ఎరుగను అని అంటే ఉన్నదాన్నే దైవంగా చూస్తాడు. అందుకని ఈ శూన్యమును నేను ఎరుగను అని చెప్పాడు. ఆయన ఉన్న రూపములు నీవి అని గ్రహించి తిని. అందుకని ఈ రూపములన్నీ ఏమిటండి? వెనకాల మనం బోర్డు ఏర్పాటు చేస్తున్నాం. ఈ రూపములన్నీ ఏదైనా ఇప్పుడు అక్కడ టేప్ రికార్డు అది చూస్తారా, యాంప్లిఫైర్ కనబడ్డా ముందుది అదే ఇదిగా ఉందని గుర్తు రావాలండి. ఇది సాధన. దేవుడు చిత్రపటం చూస్తే కాదు, ఏది చూసినా అది ఇదేగా అనిపించాలి. అలా అనిపించడం బాగా సాగాలి. నీవే అని గ్రహించేది. ఇక వారిలోని త్రిగుణాదులు నన్ను నేల బంధించును. ఇప్పుడు భగవంతుడు అస్తిత్వంగా కాకుండా మరొకటిగా మనం చూస్తే అన్నిటికీ మామూలుగా జీవులందరికీ త్రిగుణములు ఉంటాయి. కొన్ని తమస్తో ఉంటాయి, కొన్ని రజస్తో ఉంటాయి, కొన్ని తత్వంతో ఉంటాయి. తర్వాత రూపం ఉండేసరికి పంచభూతములతో రూపం ఉంటుంది. త్రిగుణాదులు అన్నాడు కదా, అంటే త్రిగుణములు పంచభూతములు అవన్నీ బంధించకుండా ఈ 8 ఆవరణలకి అవతల ఉండేటువంటి తత్వాన్ని అన్నింటిలోనే దర్శనం చేస్తూ ఉంటాం. చేత త్రిగుణాదులు నన్ను నేల బంధించను, వారిని వేరుగా తొలగించుకుని నిన్ను చూడవలసిన పని ఏముంది? ఇవన్నీ ఒక్కొక్కటి 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 తీసేసి చూడమని చెప్తూ ఉంటారు కదా. అలా చూడకూడదు. నీకేది కనిపిస్తే దాన్ని అదే దైవంగా చూస్తే అది దారిస్తుంది. ఇంకో పొర దాన్ని దైవంగా చూస్తే దారిస్తుంది, దాన్ని దైవంగా చూస్తే దారిస్తుంది. అన్నిటినీ అట్లా అన్ని పొరల్లోనూ 7 లోకాల్లోనూ సమస్తాన్ని దైవాన్ని చూసుకుంటూ వెళ్లేటువంటి సనక సనందనాథులు చిట్ట చివరికి వైకుంఠానికి వెళ్లేసరికి అంతటా దైవమే గోచరిస్తున్నటువంటి వాళ్ళకి అక్కడికి జయ విజయాలు చూసినప్పుడు దైవం గుర్తురాక జయ విజయాలు కదా. వాళ్ళిద్దరిని చూడంగానే వీళ్ళిద్దరు ఇక్కడ ఉన్నారనిపించింది. వాళ్ళకి వీళ్ళిద్దరు ఉన్నారనేసరికి ఏంటి, వాళ్ళని దైవంగా చూడకపోవడం చేత అట్లా అడ్డంగా వచ్చేస్తాయి. వాళ్ళ చేతిలో ఉండేటువంటి శూలాలు లోపాలకు వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు? మమ్మల్ని దైవంగా చూడాలి అని విష్ణువు చేసినటువంటి చేస్తారు. సమస్తము దైవమే అనుకున్నటువంటి వాడికి జయ విజయంలో దైవం లేదా? తీరా మనం వెళ్లేసరికి ఆపేశారనుకోండి క్యూలో, మన దగ్గరే ఆపుతారు ఏమిటో అనిపిస్తుంది. ఎందుకు ఆపేశాడు మన దగ్గర? ఎందుకు ఆపాడు? ముందు వాళ్ళ దగ్గర ఆపదు కదా. నువ్వేదో సాధన చేస్తున్నావు అనుకుంటున్నావు కదా, అందుకని నేను ఆపుతా. ఎందుకు ఆపాడు అని అనుకోకుండా, ఆపిన వాడు దైవం అనుకున్నాడు అనుకోండి. ఆపిన వాడు దైవము అనే భావన నీకు వస్తే ఏం జరుగుతుంది తెలుసా? వాళ్ళందరూ చెప్పారు నా తను వెళ్తావు, నువ్వు వెళ్ళేసరికి గుమ్మం తిరుగుతావు. అట్ల లేకపోతే నీకన్నా ముందు చాలా మంది ఉంటారు, కనబడి కనబడక చూస్తుంటారు. ఇట్లా మన దేవాలయాలు జరుగుతూ ఉంటాయి. అసలు దేవాలయంలో అడుగుపెట్టి దగ్గర నుంచి కనబడుతున్నదంతా దైవమే అనుకోవాలి. వాడు ఇలా చేయిపెట్టాడు, వాడు చేయిపెట్టాడు, మూతి పెట్టాడు, మనకి ఎందుకండి? అది దైవమే అనుకుంటాము. చూడు నేను వేయమని ఎవరు అడగలేదు. మనం దైవ ఇతరములైన విషయములు దైవ ప్రాంగణంలోనే చూస్తూ ఉంటాం. ఇంకా మరి సాధన ఏముంది లేదు కదా. ఇక్కడ ఏం చెప్తోంది, అన్నిటినీ నిన్నేదిగా చూస్తున్నప్పుడు ప్రత్యేకంగా ఏమైనా దాటాల్సింది ఏముంది? అన్ని గడపలో నువ్వే, అన్ని గడపలో నువ్వే కదా. అందుచేత మనకు కనిపిస్తున్న దాంట్లో ఈ విధంగా చూడటం అనేటువంటి సాధన ధ్రువుడు చేసి ఉండటం చేత అతనికి దర్శనమైంది. కల్పాంత సమయమున సమస్త ప్రపంచమును నీవు ఉపసంహరించుకుని ఆదిశేషణ చెయ్యపై పవడించి యోగ నిద్ర అనుభూతిలో నుండి నీ నాభియను నదిలో పుట్టిన బ్రహ్మాండ గర్భమును సువర్ణ పద్మముగా వెలువరించి బ్రహ్మను పుట్టించుతున్న బ్రహ్మస్వరూపుడమైన నీకు నమస్కరించును. ఇవన్నీ కానటి వాణినిగా నిన్నేలా స్మరింపవలను అన్నాడు. ఇప్పుడు విరాట్ పురుషుడు ఎట్లా పుట్టాడో కూడా ఇక్కడ దర్శనం అయిపోయింది. విరాట్ పురుషుడు ఎలా పుట్టాడు? కల్పాంత సమయమున సమస్త ప్రపంచమును నీవు ఉపసంహరించుకుని ఆదిశేషుని శయ్యపై పవళించి యోగ నిద్రానుభూతిలో నుండి నీ నాభియను నదిలో పుట్టిన బ్రహ్మాండ గర్భమును సువర్ణ పద్మముగా వెలువరించి బ్రహ్మను పుట్టించుతున్న బ్రహ్మస్వరూపుడవైన నీకు నమస్కరించును. అంటే ఆది నుంచి అంతా ఏం జరిగిందో కూడా ఆయన దర్శనమైంది. అందుకే నేను అట్లా స్మరిస్తా అంటే అక్కడి నుంచి ఎన్నెన్ని పుట్టుకొచ్చినాయో, ఓ పుట్టుకొచ్చాయి. ఈ పుట్టుకొచ్చినవన్నీ నువ్వే ఎన్ని రకాలుగా వచ్చేసావు. అందుకని ఏం చూసినా నాకు నువ్వే ఉంటావు అని చెప్తున్నాడు. నీవు యోగ నిద్రలో మయమరచిండి జీవుల కన్నా వేరుగా నుండు. ఆయన లోపల జీవులు ఉన్నప్పటికీ కూడా అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ మొత్తంగా ఏర్పరిచి దీంట్లోకి మన పంపించేసిన తర్వాత కూడా ఆయన వేరుగా ఉంటాడు. ఇది పై తరగతిలో చెప్పుకుందాం. ఎందుకంటే ఇది కూడా చాలా పెద్ద విషయం. మొదలు పెడితే మనకి సమయం మామూలుగానే అతిక్రమిస్తూ ఉంటాను. ఇవాళ ఎందుకనో ఇక్కడ మనకి పెద్ద విషయం వచ్చింది కాబట్టి 8:08 ఆపేస్తున్నాను. అందుచేత ఇలా మనం భగవత్ స్వరూపం అర్థం చేసుకోవాలి. ఊరికే దేవుడు 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 అనుకోవడం తప్ప దేవుడు యొక్క స్వరూప స్వభావములు లక్షణములు ఏం తెలియవు మనకి. ఇలా ఒకసారి సుఖ మహర్షి పరీక్షత్తుకు చెప్తాడు భగవత్ స్వరూపాన్ని కదా, అని ఎలా ఉంటాడు. అదే పద్యాలు చదువుకుంటున్నాం మనం. ఆ పద్యాలన్నీ తీసి చదువుకుంటా ఉంటే అందులో భగవతత్వం అంతా సుఖుడు అప్పుడు మనకి వివరించి చెప్పాడు. మనం సంవత్సరం పాటు చెప్పుకున్నాం. ఎందుకని అసలు దైవం అంటే ఏమిటో తెలుసుకోకుండా, అతడు మన లోపల బయట ఏ విధంగా ఉన్నాడో తెలుసుకోకుండా ఊరికే దడాలు పెట్టేసుకుంటున్నాడు. తిరిగిపోతే విగ్రహాలే దేవుడు అనుకున్నటువంటి త్యాగరాజ స్వామికి రాముడు విగ్రహాలే రాముడు అనుకున్నాడు ఆయన అంతే. అందుకనే విగ్రహాలు పోయినాయి. అందుకని ఈయన సంరక్షించుకోవాలి, ఈయన ఉద్ధరించుకోవాలి. అందుకని మీకు సార్ భార్యసుడు అన్నయ్య గారు వచ్చి ఎవడో గారు పక్కవాటలోనే ఉన్నాడు ఆయన కదా, పక్కవాటలో ఉండే అన్నయ్య వీడు ఊరికే సొసైటీ చేస్తున్నాడు, పొద్దున్నే గంట కొట్టేసుకుంటాడు. చూడండి వాళ్ళు గంట కొట్టి వీళ్ళు అరిచేసి దేవాలయాలని 4 గంటల నుంచి 4:30 నుంచి మోతెక్కిచ్చేస్తుంటాయి కదా. అది ఏదో భగవత్ భక్తి అనేటువంటి భయం ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఒప్పుకుంటూ ఉంటారు. కొంతమంది ఉంటారు ఏమిటి న్యూసెన్స్ అనుకునేవాడు కదా. త్యాగరాజ స్వామి పక్కింటనే ఉన్నాడు, అది వాళ్ళ అన్నయ్య రూపంలో. ఇప్పుడు ఈ విగ్రహాలు, ఈ గంటలు కొట్టాలి, ఈ న్యూసెన్స్, ఏమి చింతాలు కూడా సంపాదించకూడదు, వీడికి రావాలి. ఏదో మా విగ్రహాలు తీసేసి నదిలో పారేశాడు. పారేస్తే రావణుడు పోయాడు అనుకున్నాడు. రావణుడు పోవటం ఏంటి, ఇది పిచ్చెక్కిపోయింది, డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు జాగ్రత్త. ఏమిటి విగ్రహాలు లేవు, రాముడు లేడు, ఇంకా అక్కడి నుంచి ఎలా పిచ్చెక్కిన వాళ్ళగా తిరుగుతుంది. లోపల తపన బాధతో బోళ్ళు ఆరాధన పెరిగిపోయింది రావణ గురు. పెరిగిపోయి 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 రాముడు విశ్వాత్మ రాముడని తెలిసింది. విశ్వాత్మ రాముడు అని తెలిసి ఆ తన్మయత్వంలో ఎన్నో కీర్తన రాశాడు. ఇప్పుడే రాశాడు, తెలిసి రామచంద్ర చేయవే మనసారి, తెలిసి ముందు తిరిగి చేశాను, బ్రాకెట్ లో ఉంటుంది. ఇప్పుడు తెలిసి చేస్తున్నాను, తెలిసి రామచింతన చేయవే మనస. ఏమిటి రాముడు అప్పుడు అంతా రాముడే, అంతా రాముడే. ఈ పోయిన విగ్రహాలు ఇవన్నీ మైండ్ లో చెడిపోయి కనపడుతున్నానంతా రాముడే. ఆయన పాడుతుంటే అందరికి చాలా చైతన్యం బాగా వృద్ధగా చెందుతోంది. చచ్చిపోతున్న వాళ్ళు కూడా బతుకుతున్నారు. అదైపోయింది ఒకసోటి అడిగారు, స్వామి మీరు పాడండి, మా పాప చచ్చిపోతుంది బతుకుతుంటే రేపు పాడితే ఆవిడ బతకటం ఏంటి, అయినప్పటికీ మీరు చెప్పారు కదా పాడతారని పాడి ఆడు పాడితే బతికింది. ఇక హీలింగ్ హీలింగ్ అని ఊరికే ఫీలింగ్ పెట్టుకుంటే ఏమొస్తుంది. ఆల్ హీలింగ్ ఈజ్ ఫీలింగ్ అని బుక్ మార్క్ ఇవ్వాలి. నువ్వు చేసేది హీలింగ్ బంద, నువ్వు దైవంలోకి బాగా ఇమిడిపోతే నీ నుంచి హీలింగ్ జరుగుతుంది. అర్పించేది వాడు కదా, అందుచేత ఆ విధంగా బతికేసరికి ఆయన కాస్తుంది. మన నుంచి బతకటం ఏంటి నమ్మలేదు. రాముడే ఊరి బాబోయ్, రాముడు అంతటా ఉన్నాడని తెలిసిపోయిందండి. రాముడు అంతటా ఉండి ఉన్నాడు, విగ్రహాలతో మనకి సంబంధం లేదు, ఉన్నా లేకపోయినా పర్వాలేదు అనుకున్న సమయంలో కావేరులో ఒకసారి మునిగితే చేతికి ఏదో తగిలితే తీస్తే ఈయన విగ్రహాలే మళ్ళీ వచ్చి ఇప్పుడు ఏం చేసుకోవాలి చెప్పండి. ఇప్పుడు మళ్ళీ విగ్రహాలు ఏమిటి వయస్సులో అనిపిస్తుంది కదా. అది రాముడే కాదా, రాముడు కాదా. అందుకని మళ్ళీ వాటికి ఆరాధన, రామ సంకల్పంగానే మళ్ళీ ఆరాధన మొదలు పెడతాడు. అది రాముడు. అంతేగా నేను దాటేశాను, నాకు ఇంక ఇవన్నీ ఏం లేవు, నేను దాటిద్దాం దాటిద్దాం అనుకుంటుంది. ఎక్కువ విగ్రహాలు వచ్చేస్తుంటాయి, ఎక్కువ చిత్రపటాలు వచ్చేస్తుంటాయి కదా. ఏం దాటేస్తాను, వచ్చింది అదే అప్పుడు దాని దాటేటది నీ బొంద కదా. నీ దగ్గరికి ఏమొస్తే దైవం అలా భావన చేసుకున్నటువంటి వాడికి ఇంక దాన్ని దాటేయటం, దాన్ని ఎక్కడ పక్కన పెట్టి అడగా ఇచ్చేసేయటం, ఇలా ఏం చేయక్కర్ అట్లా ఉంటుంది దాని కింద దాని పని అనుకుంటా. అందుచేత ఈ తెలిసి చేయటం వల్ల రాముడికి, త్యాగరాజ స్వామికి రాముడు విశ్వాత్మ రాముడు అని తెలిసిన తర్వాత మళ్ళీ విగ్రహాలు వచ్చినాయండి. ఇప్పుడు విగ్రహాల పూజ చేయాలా వద్దా చెప్పండి. అంతా రాముడే అంటే ఎట్లా, మరి అంతా రాముడికి విగ్రహాలు కాదా, మళ్ళీ ఎందుకు దొరికినాయి, పూజ చేయమని చెప్తున్నాడు. అందుకని పూజ చేస్తూనే వెళ్ళిపోయాడు శివకి. జగన్నాథ స్వామి పూజ చేస్తూ 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 వెళ్ళిపోయాడు పొద్దునే. అట్లా మంచం మీద తీసుకుంటూ 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 వెళ్ళిపోయాడు. దేర్ ఆర్ సమ్ గ్లోరియస్ ఎగ్జిట్స్ భగవద్భక్తుల కథలో కనిపిస్తూ ఉంటాయి. అందుచేత ఈ ధ్రువుడు ఎంత తెలుసుకున్నాడండి, నాకు అది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అందువలన మళ్లీ వచ్చేటువంటి తరగతిలో మీరు దాని విషయాన్ని ముసరించుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా. ఏదైనా మిమ్మల్ని తొందరగా వదిలేసిన ఉద్దేశం నాకు ఉండదు కాబట్టి 8:14 స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహేషా బ్రాహ్మణేభ్య సుమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.